నిజంగా వాడు కాటేస్తే ఇంకోటి ఎవడన్నా అయితే ఆ క్షణమే ఒళ్ళంతా తెగిపోయి చర్మం ఊడిపోయి భస్మం అవ్వాలి. కానీ అక్కడ ఉన్నవాడు హాలాహల విషమును సృష్టించిన సముద్రంలో పడుకునే పరమాత్మ, పాల సముద్రంలో పడుకుంటాడు ఆయన. ఆ పాల సముద్రంలోంచి పుట్టిన బోడి విషం మింగిన శివుడికి మిత్రుడు. అందువల్లే ఆయన కాటేసావా రా ఇంకోసారి కాటేయి అన్నట్ట. వాడు మళ్ళీ వచ్చి కాటేశాడు, థర్డ్ టైం ఛాన్స్ ఇస్తున్నాను, యూ హ్యావ్ 3 ఛాన్సెస్, కాటేయి అన్నట్ట. వాడు మళ్ళీ వచ్చి కాటేశాడు, అయ్యాయా 3 టైమ్స్ పూర్తయ్యాయి కదా అంటే నన్ను రెచ్చగొడతావట్రా అని మళ్ళీ మీదకు వచ్చాడు వాడు. నేను నీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చాను, 3. 3 ఛాన్సుల్లో నీ మూడ్ అయిపోయింది, ఇక నువ్వు పీచేయ మూడ్, నీ సంగతి చూస్తాను అని తోక పుచ్చుకున్నట్ట. తోక కూడా మళ్ళీ కుడి చేత్తో పట్టుకోలే, ఎడం చేత్తో పుచ్చుకున్నాడు. చిన్నపిల్లలు చూసారు అప్పుడప్పుడు రబ్బర్ పావులు గిరగిరా తిప్పుతారు, బెల్టులు తిప్పుతారు, అలా ఈ పావుని గెజ 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 కొట్టుకుంటూ ఉండగా గిర్రను తిప్పి ఆ జగజ్జెట్టి రెట్టించిన విక్రమంతో విసిరి పారేశాడు. ఎక్కడో పడ్డాడు వాడు. ఆ పడి ఆశ్చర్యపోయి ఈ మడుగులో గడుగు పెట్టిన వాడు బాలుడా లేక వైకుంఠంలో ఉన్న గోపాలుడా, వీడి దంపతిగా పిల్లాడు చూస్తే 6.5 ఏళ్ళు ఉంటాయి. అటువంటిది ఇంతటి పరాక్రమవంతుండి ఇంత శరీరం కలిగిన వాడిని అవసరమైతే భూమిని పైకెత్తగలిగిన నన్ను ఎడంచేత్తో పుచ్చుకుని తోక పుచ్చుకుని విసిరేస్తాడా, మళ్ళీ వీడి కాటేసి చంపాలి అని మళ్ళీ ఈదుకుంటూ ముందుకొచ్చాడు. మళ్ళీ 2వ సారి వాడిని విసిరి అవతల పారేశాడు కృష్ణుడు. అలా మారు వాడిని దూరంగా విసిరి 4వ మారు మళ్ళీ వస్తూ ఉండగా ఈసారి తోక పుచ్చుకుని ఎగిరి వాడి పడగల మీద దూకాడు. పడగల మీద నిలబడి తోకను ఎడంచేత్తో గట్టిగా పట్టుకున్నాడు, అంటే ఓ చేతిలో తోక కాలి కింద పడగలం. ఇప్పుడు నృత్యం చేయటం మొదలెట్టాడు ఆయన. ఏం నృత్యం అండి, నిన్న ఆవిడెవరో డ్యాన్స్ చేసిందే అలాగా తధీంధీన్ తనన్న అన్నాడు. వాడి మామూలు నృత్యం కాదు, డ్యాన్స్ చేయాలంటే ఏం కావాలి, ముందుగా స్టేజీ కావాలి, అవునా, వేదిక ఉండాలి. ఇప్పుడు వేదిక ఉన్నంత మాత్రం చేత డ్యాన్స్ చేస్తామా, మరి వేదిక కింద ఉండాలి, లైటింగ్ సెట్టింగ్ ఉండాలి. డిస్కో డ్యాన్స్ చేసేవాడికి కింద ఎర్రగా తెల్లగా నల్లగా రకరకాల లైట్లు వెలుగుతూ ఉంటే అప్పుడు డ్యాన్స్ చేయడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. నేను ఒకప్పుడు అలా డ్యాన్స్ చేశానులేండి, ఇప్పుడు బాగుండదని మానేశాను, ఏం చేయను. గురుస్థానంలోకి వచ్చాక నా సరదాలు అన్నీ పోయాయి, కానీ చక్కగా నృత్యం చేసేవాడిని, గానా భజనాలు, నాటకాల్లో తెనాలి రామకృష్ణుడి పాత్ర వేసేవాళ్ళం, ఆ రోజులు అన్నీ పోయాయి. అందుకే పురాణాలు చెప్పడం మొదలు పెడితే ఇంకేం లేదు, ఎప్పుడు సన్యాసి జీవితమే. పురాణాలకు ముందు సన్యాసి, పురాణాలు చెప్పాక సన్యాసి అన్నారు. ఇప్పుడు దీనికి ఏమిటి, నృత్యం చెయ్యాలి, ముందు వేదిక కావాలి, లైటింగ్ కావాలి, ఇవన్నీ ఉన్నా సరే నిన్న ఒక ఆవిడ డ్యాన్స్ చేశారు, ఆవిడ పేరు ఏమిటి, హిమబిందు. ముఖం మీదకి మంచు బిందువులాగా చెమట బిందువులు పట్టకుండా ఎంతో నేర్పుగా డ్యాన్స్ చేసింది, అవునా. మరి డ్యాన్స్ చేసే ముందు ఏం చేశారు, ఆవిడ తీసుకెళ్ళి ఓ పాట పెట్టారు, కాబట్టి పాట లేకుండా డ్యాన్స్ చేయడం. పాట కావాలా ఆట కావాలా అంటే పాట ఆట కలిస్తేనే ఉంటుంది, కాబట్టి పాట కావాలి. కేవలం పాటైనా, పాటలు అంటే అన్ని మ్యూజిక్లు ఉంటాయి, కానీ పూర్వం పాట పాడేవాడికి పక్కనే ఉండాలి తాళాలు, టింగ్ 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 టింగ్, ఇక భజన చేసేవారండి మనకి, బుడుకు 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 అలా కొడుతూనే ఉండేవారండి, 6 గంటలు కొట్టేవారు, అందుకే కావాలి 6 కేజీలు బియ్యం అన్నం తినేవారు. కాబట్టి తాళం వెయ్యాలి. నృత్యం చేయాలంటే ఏమేం కావాలి, వరుసగా స్టేజీ, లైటింగ్, పాట, తాళం, దీంతోపాటు ఏం కావాలి, ఇంకా మృదంగం కూడా, డుబుకు 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 డుబుకని వాయిస్తూ ఉంటే అప్పుడన్నమాట మధ్య మధ్యలో తెల్లానా అయితే మంచి మధ్యలో శబ్దం వస్తేనే బాగుంటుంది, మధ్యలో లేకుండా ఆడాలంటే కొంచెం కష్టం, కాబట్టి మధ్యలా ఉండాలి. ఇన్ని ఉన్నా డ్యాన్స్ చేయండి అంటే చేస్తారా, ఆ హిమబిందునే పిలిచి అమ్మాయి పాట పెడతాం, తాళం వేయిస్తాం, మధ్యలో పెడతాం, స్టేజ్ ఇస్తాం, లైటింగ్ పెడతాం, అన్నీ ఉంటాయి, కానీ మేమందరం వెళ్ళిపోతాం బయటికి, నువ్వు ఒక్కదాన్ని వీడు డ్యాన్స్ చేయండి చేస్తున్నా, ఎందుకంటే మీరందరూ ఉంటే ప్రోత్సహిస్తే చేస్తానండి అంటుంది, అవునా. కాబట్టి ఇవన్నున్నా ఎవరుండాలి, ఆడియన్స్ ఉండాలి, ప్రేక్షకులు ఉండాలి. ఇప్పుడు కృష్ణుడికి అందరూ దొరికారు, అందుకు చెబుతున్నాను ఈ మాట నేను, కృష్ణుడికి వీళ్ళంతా ఇక్కడే దొరికారు, ఎవరెవరు దొరికారో చూద్దాం. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగా. యమునా నదిలో కెరటాలు లేస్తున్నాయి, ఈ కెరటాలు పైకి కిందకి పడి పెద్ద ఘోష శబ్దం అయ్యింది. ఈ యమునా నది యొక్క కల్లోల శబ్దం ఎలా ఉంది? మృదంగధ్వని. కెరటాల శబ్దమే మృదంగధ్వని.
సాధు బృందావన చరచెంచరీక గానం బుగాయక సుగానం బుగాగా.
ఈ బృందావనంలో తుమ్మెదలు ఉన్నాయి. ఈ తుమ్మెదలు జమ్మని చుట్టూ తిరుగుతూ గానం చేస్తున్నాయి. అంటే తుమ్మెదల శబ్దం వాటి ఝంకారం పాట కింద భావించింది. అక్కడికి మధ్యలో ఉంది పాట. మధ్యలో ఏమని చెప్పాం? యమునా నది యొక్క కెరటముల శబ్దమే మధ్యల శబ్దం మృదంగ ఘోషం. అక్కడున్న తుమ్మెదల యొక్క ఝంకారమే పాట కింద భావించాడు ఆయన. ఇంకా తర్వాత ఏమిటి?
కలహంస సారస కమనీయ మంజు శబ్దం బులు తాళ శబ్దములు కాగా.
ఈ యమునా నది దగ్గర హంసలున్నాయి, బెగ్గురు పక్షులున్నాయి, కొంగలున్నాయి. ఈ పక్షులు ఏం చేస్తున్నాయి? నీటి పక్షులు కిచ్ 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 అని రకరకాలుగా శబ్దాలు చేస్తున్నాయి. ఈ పక్షుల కోతలు ఎలా ఉన్నాయట? తాళ శబ్దములు కాగా. తాళం వేసినట్టుగా ఉందన్నమాట, తాళ శబ్దంగా ఉందిట. మరి ఇప్పుడు వీళ్ళంతా ఉన్నాయి, ఎవరు కావాలని చెప్పాను? ప్రేక్షకులు కావాలి.
దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా.
స్వర్గం నుంచి పై నుంచి చూస్తున్నారు దేవతలు ఈ కాళీయుడి సంగతి ఏం దొరుకుతుందా అని. వీడు కాళీయుడా ఖాళీగాడ అని చూస్తున్న దేవతలు ఉన్నారే, పై నుంచి చూస్తున్న దేవతలు గంధర్వులు వీళ్ళంతా, వీళ్ళంతా ప్రేక్షకులు, సభలో కూర్చున్న జనులట, సభాసి అన్న జనులు. ఇక ఇప్పుడు కావాల్సింది అసలు వరసగా ఇప్పటివరకు ఏం వచ్చాయి? మృదంగ శబ్దం వచ్చింది, తాళ శబ్దం వచ్చింది, గానం వచ్చింది, ఆడియన్స్ ఉన్నారు. అసలు స్టేజ్ ఏది మరి?
పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణి ఫణ మంటపమున నళిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే.
మొత్తం కాళీయుడికి 105 పడగలున్నాయి. ఈ 105 పడగలు మీద రకరకాల మణులు ఉన్నాయి, పైగా మామూలు మణులు కావు.
పద్మరాగాది
పద్మరాగములు అంటే ఎర్ర మణులు, ఇంద్రనీల మణులు, పుష్యరాగములు, ముత్యములు, వజ్రములు, వైడూర్యములు, మరకతములు, గోమేధికములు, ఇలా రకరకాల రాళ్ళు వాడి పడగల మీద ఉన్నాయి మణులు. ఇలా పద్మరాగాది రత్నముల చేత ప్రభాసమాన బాగా వెలిగిపోతున్న కాళీయుని యొక్క 105 పడగలు అనే మంటపం మీద నృత్యం చేస్తున్నాడు ఆయన. ఈ 105 పడగలు మంటపం, మామూలు మంటపం కాదు, డ్యాన్స్ చేయడానికి డిస్కో డ్యాన్స్కు మనకొచ్చే లైటింగ్తో కూడినటువంటి మంటపం. మామూలు లైటింగ్ కాదు ఇక్కడ. మనమైతే నానాయాత్ర పడి అక్కడ ఆర్పాలి, వెయ్యాలి దీపాలు, కానీ ఇక్కడ అలా కాదుగా. వాడి పడగల మీద ఏమున్నాయని చెప్పాం? ఎర్రమణులు, నీలం మణులు, తెల్లమణులు, ఏదో పచ్చమణులు, పిచ్చమణులు, ఇలా రకరకాల మణులు ఉన్నాయి. ఈ మణులన్నీ వెలిగిపోతున్నాయి. వెలిగిపోతున్న మణుల యొక్క కాంతితో కూడిన వాడి పడగలనే మండపం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు అనే డ్యాన్సర్ నిత్య నైపుణ్యమున వేసిన స్టెప్ మళ్ళీ వెయ్యకుండా నృత్యం చేశాట. వేసిన స్టెప్ మళ్ళీ వేయలే. అసలు ఆయన చూచి రంభ డ్యాన్స్ నేర్చుకుంది, ఆయన్ని చూచి అప్సరసలు నాట్యం ఆడడం మొదలెట్టారు. ఇదంతా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంతకాలం మాకు డ్యాన్స్ వచ్చు అనుకున్నా, మా మొహం మాకేం వచ్చు డ్యాన్స్, ఊరికే మాకు ఫ్యాన్స్ ఉన్నారు కానీ అసలు నృత్యం ఇదే అనుకున్నారట. అంత డ్యాన్స్ చేసేట ఆయన. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ కాలు ఆయన ఒక పడగ మీద ఇలా పెట్టాడు. అప్పుడు ఏమైంది? ఆయన కాలు కింద ఉన్న పడగ మీద కింద ఉన్న మణి కనబడడం మానేసింది. ఉదాహరణకి ఎర్రగా ఉన్న రత్నం మీద ఆయన కాలు పెట్టగానే అక్కడ ఎర్రకాంతి ఆగిపోయి పక్కనున్న నీలపు కాంతి కనబడింది. అంటే కింద నుంచి ఏమైంది అనమాట? ఫ్లాష్ లైట్ నీలపు లైట్ పడింది. ఇప్పుడు ఈ కాలు ఇలా నొక్కగానే ఇప్పుడు ఈ ఎర్ర లైటింగ్ పైకి వచ్చింది. ఇలా ఆయన ఏ కాలు ఏ పడగ మీద పెట్టాడో అక్కడేమో ఉన్న రత్నం ఆరిపోయినట్టు కనబడేది, వేరే లైట్లు కనబడేవి. అంటే రకరకాల రంగురంగులు రంగురంగులు రంగురంగుల దీపాలు వెలగడం మొదలెట్టాయి. ఎర్ర రంగు, తెల్ల రంగు, పచ్చ రంగు, ఇంకో రంగు, ఇలా రంగులన్నీ పడుతున్నాయి. రంగు పడుద్దంటే ఇది. ఇలా రంగురంగుల దీపములు వెలుగుతూ ఉండగా ఆయన వేసిన స్టెప్ వేయకుండా మొత్తం 105 పడగల మీద అటు ఇటు ఇటు అటు కలతొక్కేసి నృత్యం చేశాడు. మొదట్లో కాళీయుడు ఆ దెబ్బలు తట్టుకోలేక కస్సుమన్నాడు బుస్సుమన్నాడు. ముందు విషం వచ్చింది, కొంతసేపటికి విషం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, నెత్తురు కక్కాడు. నెత్తురు కక్కుంటూ ఉండగా కొంతసేపటికి ఏమైపోయింది తెలిసిన, ముందు పడగలు గట్టిగా ఉన్నాయి స్టేజీలాగా, క్రమక్రమంగా తామరకాడలు ఎండలో వేసిన తామరకాడలాగా వాడిపోయాయి. ముందేమో అన్నాడు మొగాడు, ఇప్పుడు బోడిగాడయ్యాడు. అలా వాలిపోయాడు, వడగొట్టినట్టు అయిపోయాడు. అప్పటికి వాడికి భయం కలిగింది, ఉడికొచ్చింది, వాడికి ప్రాణం పోతోందని అర్థమయ్యింది. ఏమి ఈ విచిత్రం ఇది, దేవతలు కూడా నా విషాగ్నిజ్వాలలకు భస్మమై చచ్చిపోతారు. అటువంటిది ఇవాళ ఈ బాలుడు, ఒక సామాన్య బాలుడు, బుల్లి బాలుడు నా పడగల మీద ఎక్కి నటిస్తున్నాడు, నా విషం తట్టుకున్నాడు. తట్టుకోవడం కాదు, నన్ను అట్టు వేయించినట్టు వేయించేస్తున్నాడు. ఇక నేను బతకనేమో, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నీ పడగలు కొళ్ళబుడిచి డ్యాన్స్ చేసేవాడు సామాన్యుడై ఉండడు, ఎప్పటికైనా వాడి వల్ల నీకు గండం అని ఒకప్పుడు నారదుడు నాకు చెప్పాడు. కాబట్టి ఇతడెవరో అర్థమైపోయింది. ఈతడు సర్వచరాచర భూతేసుండైన హరియే, ఇతడు సమస్త లోకేశ్వరుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, సాక్షాత్తు శ్రీహరి అని కనిపెట్టి అమాంతంగా మనసులో శరణు కోరడం మొదలుపెట్టాడు. రక్షించు రక్షించు అన్నాడు. ముందు గొంతు బాగా లేచిందిలేండి. కొంతమంది సార్ ఉపన్యాసం ముందులోనేమో మంచి గొంతు ఎట్టి పెట్టింది అవుతాడు, కొంతసేపు అయ్యాక డౌను, ఆ తర్వాత వచ్చేసరికి ఫుల్ డౌను, చివరికి వచ్చేసరికి అయిపోతుంది. మొదటి నుంచి చివరి దాకా గొంతు అలాగే నిలబడాలంటే చాలా కష్టం కదా మరి. అలాగే ఈతడు కూడా ముందేమన్నాడు, రక్షించన్నాడు. రామకృష్ణ గారు వాసుదేవ అన్నట్టుగా ఆ తర్వాత రక్షించన్నాడు. ఇక వినపడ్డంలా ఇది మోసం అంటే, మోసం అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసుకున్నాకు, మోసం అంటే మోసం చేయటం అని కాదు, ప్రమాదము అని అర్థం అనమాట. అందుకే ఇంతకు పద్యంలో చూసారా, అక్కడ ఉండడం మోసం అంటే అక్కడ ఉంటే ప్రమాదం సుమా అని, చాలా డేంజర్ అని అర్థం. ఈయన ఈ విధంగా నీరసపడిపోతూ ఉండగా ఇప్పుడు ఏం జరిగింది, ఈ కాళీయుడికి 101 మంది భార్యలు ఉన్నారుగా, ఈ భార్యలంతా సగం పాము సగం స్త్రీ రూపం, అంటే చూస్తూ ఉండగా ఇక్కడ వరకు పాము శరీరం ఉంటుంది, ఇక్కడ నుంచి మాత్రం అందగత్తి లేని ఆడవాళ్ళు కింద మారిపోయారు. మారిపోయి ఈత కొట్టుకుంటూ పరుగు పరుగు వంకరీతలు కొట్టుకుంటూ వచ్చేశారు. రెండు చేతులు జోడించారు, అంటే నడుము నుంచి కింద భాగం అంతా సర్పాకారం, పైభాగం మంచి అందగత్తి లేని స్త్రీ రూపాలన్నమాట. మన పురాణానికి వెళ్ళడానికి వచ్చారు సరే రిటైర్ అయ్యాక, అలాంటి అందగత్తుల రూపంలో వచ్చి రెండు చేతులు ఇలా జోడించి నమస్కరించారు. ప్రభువు కృష్ణ పరంధామ రక్షించు రక్షించు, ఇతడు మా భర్త, మాకు తెలిసి తెలియని వయస్సులో పెళ్ళైపోయింది, అప్పటి నుంచి ఈయన్నే భర్తనుకుని ఆయన పాదాలు పట్టుకు తిరుగుతున్నావు. ఇతన్ని వాళ్ళ నువ్వు చితక్కొట్టి చంపుతున్నావు, నువ్వు అతన్ని శిక్షించడం తప్పని మేమనం, ఆయన ప్రతిభిక్ష పెట్టవని ఆడవాళ్ళం కనుక భక్తితో బతిమాలుతున్నాం. మా ఆయన ఎంతో తపస్సు చేసుకున్నాడన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎట్టి తపంబు చేసెను కొయ్యి పని పూర్వ భవంబునందు, మా ఆయన మా కాళీయుడు ఈ సర్పం పూర్వజన్మలో ఏ తపస్సు చేశాడో, పూర్వజన్మలో మహాతపస్సు చెయ్యకపోతే ఈ జన్మలో నువ్వు ఆయన శిరస్సు మీద పాదం పెట్టి నటిస్తావా, నీ పాదం నెత్తి మీద పెట్టింటే పెడతావా, పెట్టవు. నీ పాదధూళి కోసం మేము ఎంతోమంది తహతహలాడతాం, కానీ ఇప్పుడు నీ అంతట నువ్వే వచ్చి మొత్తం నీ రెండు పాదాలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆయన మొత్తం తలల మీద పెట్టి నటిస్తున్నావు. నీ పాదాలు ఎప్పుడైతే ఆయన తలకి తగిలాయో అప్పుడే అతడు పరమ పుణ్యాత్ముడయ్యాడు. వాడు ఒకప్పుడు పాపాత్ముడు, కానీ ఇప్పుడు పుణ్యాత్ముడు. పాపజాతి అంటే పాప అనే శబ్దమునకు పాము అని అర్థం తెలుసుగా మీకు, పాప అనే తెలుగు పదమునకు పాము. మా వాడు పాపజాతి వాడు అంటే సర్పజాతి వాడు, ఇంకో అర్థం ఏమిటి, పాపాలు చేసేవాడు. కానీ ఇప్పుడు పాపాత్ముడు ఎలా అవుతాడయ్యా, నీ పాదములు తగిలిన తర్వాత ఎవరికైనా పాపం ఉంటుందా, రామావతారంలో రాతికి నీ పాదస్పర్శ తగిలితే అది నాతి అయిపోయిందిట. అటువంటిది నీ పాదస్పర్శ వల్ల మేము బాగుపడకుండా ఉంటామా, మమ్మల్ని రక్షించు.
నీయాన యవ్వారిని నిగ్రహింపుండు ఆయుగ్ర పాపాకృతి నందకుండు, నీ ఆజ్ఞలో ఉండెడు నేటి నుండి మాయీసు ప్రాణం గులువాకు నీవే.
నీ మీద ఒట్టేసి చెబుతున్నావు, ఇంకెప్పుడు ఆయన కోపం పొందడు. ఇదివరకు కోపం వల్ల ఎన్ని ఇబ్బందులు పొందాడో ఆయనకి తెలుసు కనుక ఇక ఈ రోజు నుంచి శాంతాకారుడు అవుతాడు. నీవు చెప్పినట్టు నటిస్తాడు. ఆ భయంకరమైన క్రోధాకారం విషం కక్కడం విడిచిపెడతాడు. మా భర్త ప్రాణాలు మాకు ఇవ్వయ్యా, మమ్మల్ని కాపాడు, నీ కాళ్ళు పట్టుకుంటాం. ఇంకో మాట అన్నారు వాళ్ళు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు పెన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. ఇప్పుడు మా భర్తను వదిలేసి మాకు ఇస్తే నువ్వు మళ్ళీ మాకు పెళ్లి చేసిన వాడు అవుతావు. ఏదో చిన్నప్పుడు ఊహ తెలియని రోజుల్లో పెళ్ళైపోయింది, అప్పుడే ఊహ తెలిస్తే వీడు మొహాన్ని మేమేం కట్టుకుంటాం అని చెప్పకుండానే చెప్పి, పిన్ననాటి పెళ్లి పెళ్లి కాదు. ఇప్పుడు నువ్వు మా భర్తని మాకు తిరిగిస్తే అది నిజమైన పెళ్లి, ఈ పెళ్లి శాశ్వతం అవుతుంది, శుభం కలుగుతుంది. నీ పాదాలు పట్టుకుంటే మా భర్తను మాకు ఇవ్వ, ఎంత దుర్మార్గుడైనా మొగుడు మొగుడే, భర్త భర్తే అనగా ఇప్పటికీ వీడు కొంచెం ఓపిక తెచ్చున్నాడు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే డ్యాన్స్ ఆపాడు, నృత్యం ఆపగానే వాడికి కొద్దిగా ఓపిక వచ్చింది. ఓపిక వచ్చి మెల్లిగా కళ్ళు పైకెత్తి, కృష్ణ నేను పరమ దుర్మార్గుణ్ణి, లక్షలాది మందిని సంహరించిన వాణ్ణి, నా కోపం ఈ పాపం చేయించింది, నువ్వు నన్ను శిక్షించడం ధర్మమే, మాకు నువ్వు విషమిచ్చింది దేనికి అంటే ఆత్మరక్షణకి, అంతేగాని అనవసరంగా ఇతరులను కాటేసి చంపడానికి కాదుగా, అయినా మేము చాలా పొరపాటు చేసి నా విషాగ్నిజ్వాలలతో ఎంతోమందిని కట్టి కుడిపాను, సంహరించాను, ఆ మహాపాపమునకు తగిన ప్రాయశ్చిత్తం ఇప్పుడు అనుభవించాను. నువ్వు రక్షించావా, యావజ్జీవితం పుండరీకాక్ష నీ నామస్మరణం చేసి బతుకుతాను, లేదు నన్ను చంపేస్తే చంపి నీ లోకానికి తీసుకుపో, నీటం ఉంచినా పాలం ఉంచినా భారం నీది అంటారు కదా, కానీ నీటిలో ముంచిన పాలలో ముంచిన చావమా, నీట ముంచుతావో పాలం ముంచుతావు అంటారే, మిమ్మల్ని తీసుకెళ్ళి గుండిగడు పాలలో ముంచేసినా మొత్తం మీద పాలు తాగేనే పోతాం. నేను ముంచలేండి, పాలు ముంచితే ఎలాగ, నాకు యాత్రలో చాలా భక్తితో సేవ చేస్తున్న మీరు ఉండాలి. అసలు వ్యవహారంలో ఒక పెద్ద గుండిగా నిండా పాలు పోసి పైకి రాకుండా అందులో పారేస్తే పాలల్లో ముంచినా చస్తాడు, నీళ్ళల్లో ముంచినా చస్తాడు. మరి ఎందుకన్నారు ఈ సామెత, నీట ముంచినా పాలు ముంచినా? ఇక్కడ ముంచడం అంటే ఈ ముంచడం కాదు, మునుచు అంటే సంతృప్తి పరచు. నువ్వు నీటితో సంతృప్తి పరుస్తావో పాలతో సంతృప్తి పరుస్తావో, పాలు ఇచ్చావనుకో అమ్ముకోవచ్చు, నీళ్ళు ఇస్తే అంటే ఆ రోజుల్లో నీళ్లతో వ్యాపారం చేస్తారని తెలియదు కదా, ఈ బాటిల్స్ అమ్ముతారని తెలియదులేండి, ఇప్పుడు నీళ్ళైనా ఒకటి పాలైనా ఒకటేలండి. ఇప్పుడు నేను చెప్పాలంటే పాలకంటే నీళ్ళ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. పూర్వం ఎవడన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఒరే ఏంట్రా డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నావు అనేవారు, ఇప్పుడు డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టడం కాదు మంచినీళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాం, ఎంత తేడా వచ్చిందో చూడండి మరి ఇప్పుడు, అవునా? కాబట్టి అచ్చ తెలుగులో మునుచు అంటే సంతృప్తి పరచు, సాటిస్ఫై చేయు, మునుచు ముంచు అవుతుంది అనమాట, మనుచు అంటే రక్షించు, అది మంచు అవుతుంది. కాబట్టి ఈ మంచుకి మనుచుకి తేడా ఉంది. నువ్వు నీ భక్తులమైన మమ్మల్ని నీళ్లతో సంతోష పెడతావో లేక పాలతో సంతోష పెడతావో నీ ఇష్టమో, నీ సామెత పుట్టిందనమాట. ఇలా అనగానే కృష్ణుడు ఏమన్నాడు, నాయనా కాళియా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను, కానీ నువ్వు ఈ మడుగులో ఇక ఉండడానికి వీల్లేదు, నీవు ఈ మడుగు మొత్తం విషపూరితం చేశావు, అందువల్ల ఈ మడుగులో అడుగు పెట్టిన వాళ్ళు నీళ్లు తాగి చచ్చిపోతున్నారు, ఎంతోమంది జీవుల్ని ప్రాణం తీసావు నువ్వు, నాకు తెలుసు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో, మీ పాములకు నివాస స్థానం రమణక ద్వీపం, ఆ రమణక ద్వీపంలో పాములు ఉండూ ఉండగా గరుత్మంతుడితో నీకు తగాదా వచ్చింది, గరుత్మంతుడి మీద భయంతో నువ్వు ఈ మడుగులో అడుగుపెట్టి బతుకుతున్నావు, కానీ నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మిగతా జనాలు బ్రతకలేకపోతున్నారు, తక్షణం ఈ ప్రాంతం విడిచి నీవు తిరిగి రమణక ద్వీపానికి వెళ్ళిపో. నువ్వు అడగచ్చు ఏమండయ్, నాకు అసలే గరుత్మంతుడంటే భయం, ఆయన మీద భయంతో ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళిపోతే, అంటే పాముల యొక్క నివాస స్థానమైన రమణక ద్వీపానికి వెడితే గరుత్మంతుడు నన్ను చంపడా అని నువ్వు అడగచ్చు. చంపడు. ఎందుకు చంపడో తెలుసా? ఇప్పుడు నేను నీ పడగల మీద నృత్యం చేశాను, దాంతో నా కాళ్ళ గుర్తులు పడ్డాయి. వాటిని ఏమంటారు? కృష్ణపాదములు అంటారు. ఈ కృష్ణపాదములు నీ పడగల మీద ఉన్నాయి. నీ పడగల మీద వేసిన ఈ పాదములు నీ జాతి సర్పములకు, అంటే త్రాచు పాములందరికీ ఉంటాయి. అలాంటి పాముల జోలికి మాత్రం డైరెక్ట్గా గరుత్మంతుడు రాడు. ఆయన సంతానం వస్తే నేనేం చేయలేను, అంటే గద్దలు వచ్చి పేకచ్చు. కానీ గరుడు మాత్రం కృష్ణపాదములను నీ శిరస్సున చూచి నిన్ను చంపడు, నిశ్చింతగా గరుత్మంతుడితో స్నేహం చేసుకుని బతుకు, మీ ఊరు పో అన్నాడు. అనగానే కాళీయుడు ఆయనకి నమస్కరించి నీటిలోంచి బయటకు వచ్చాడు. అవునా? ఈలోపు గందరగోళం జరిగిందండో. ఇక్కడ కృష్ణుణ్ణి ఈ పాము కాటేసి గట్టిగా చుట్టబెట్టిందిగా ప్రారంభంలో కొంతసేపు. ఆ సమయంలో కృష్ణుడు కావాలని ఏం చేశాట, పాము తనను చుట్టబెడితే ఆ చుట్టల్లో ఉండిపోయాడు కదలకుండా. ఆయనకి చాలా కాలం నుంచి ఒక అనుమానం, ఈ గోపాలకులంతా మాట్లాడితే కృష్ణ నీకోసం ప్రాణం ఇస్తా ఉంటున్నారు, వీళ్ళు నిజంగా ప్రాణం ఇస్తారా లేదా చూడాలి, పరీక్షించాలనుకున్నాడు ఆయన. మీరు కూడా అంతే కదా గురువుగారు, మీరు అడిగితే ప్రాణం ఇస్తామంటారే, అడుగుతాను ఒకసారి, ప్రాణం కాదు కానీ అడిగేది అడిగితే ఇస్తారులో తెలుస్తున్నాడు. గట్టిగా ఉంగరం అడిగితే మళ్ళీ కనపడరు, గొలుసు అడిగితే మళ్ళీ పులుసే. కానీ అంటాం వ్యవహారంలో లాగా. ఏమని, మీరు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తామండి గురువుగారు, ఇక మీదట నన్ను ఎప్పుడు వదలకండి, మేము మీ శిష్యులం అండి, మీతో రావాలండి అంటారు. మీతో రావాలండి అంటే మళ్ళీ గట్టిగా పలానా తోటకి రమ్మంటే రాలేరు. మీ గురించి కాదు నేను అనండి, అలాంటి వాళ్ళ గురించి, మీరు మహాత్ములండి, మిమ్మల్ని ఏదన్నా అంటే వాళ్ళ కళ్ళు బావు కాబట్టి మిమ్మల్ని వండడానికి లేదు. ఈ కృష్ణుడికి అందరూ ప్రాణం ఇస్తూ ఉంటున్నారు కదా, అసలు వీళ్ళు నిజంగా ప్రాణం ఇస్తారా లేదా నేను ఏం చేశాడు, ఈయన ఈ పాము కాటేసి తనని కాసేపు చుట్టబెట్టినప్పుడు ఆ శరీరం చుట్టల్లో కాసేపు అలా స్పృహ తప్పిపోయేట్టు నటించాడు. వెంటనే అక్కడ బృందావనంలో ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళంతా ఏడుస్తూ పరిగెత్తు వచ్చేసారు ఇక్కడికి. చాలా పెద్ద ఘట్టం అనుకోండి, క్లుప్తంగా చెబుతాను. వాళ్ళు పరుగు పరుగుని వచ్చారు. అందులో యశోద అయితే గుండెలు బాధేసుకుని, బాబోయ్ మా కృష్ణుడి పాము కాటేసింది, గట్టిగా చుట్టింది, కృష్ణుడు బతికాడోలో చచ్చిపోయాడో, నా కొడుకు లేకపోతే నేను బతకలేను బాబోయ్, నేను అందులో దూకుతాను చచ్చిపోతానని బడుగులో దూకబోయింది. అప్పుడు బలరాముడు వచ్చి గట్టిగా వెనక్కి లాగి, ఏమిటమ్మా అది చావక్కల్ల, అదంతా దొంగ నాటకం అన్నట్ట. నా కొడుకు అక్కడ చచ్చిపోతుంటే నాటకం అంటావని ఆయన అంది ఆవిడ. అందుకని బలరాముడు ఏం చేశాడు, వారి భంగి ఎరుంగని వారై హరిగూర్చి వెరచు వారయ్యుండం వారిం పడయ్య రాముడు వారిని హరిలావిరుంగు వాడయ్యు నృప. వాళ్ళంతా కృష్ణుడి బలం తెలియక మేము చస్తామని ఏడుస్తూ ఉంటే కృష్ణుడి ప్రాణం పోయిందేమోనని శోకాలు పెడుతూ ఉంటే వారందరినీ వెనక్కి వారించడం మానేసేట, లాగడం మానాడు బలరాముడు, హరి బలం తెలిసిన వాడు గనక. వీళ్ళంతా అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు, ఓహో వీళ్ళు అవసరమైతే నా కోసం మడుగులో దూకి చావాలనుకుంటున్నారు, కాబట్టి ఈ గోపాలకులలో 3/4 మెంబర్స్ నేనంటే ప్రాణం పెడతారు, 1/4 ఎప్పుడు ఉంటారండి, వాడిని మనం ఏం చేస్తాం, కాబట్టి వీళ్ళ కోసం నేను ఇక పరీక్ష చేయవలసిన అవసరం లేదు అనుకుని ఒక్కసారి శరీరం పెంచి ఇందాక చెప్పినట్టుగా డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు ఆ డ్యాన్స్ చేసి ఆయన చితక్కొట్టి రమణక ద్వీపానికి పొమ్మని పంపి నీళ్లల్లో నుంచి ఒడ్డుకొచ్చాడు. అనగానే మళ్ళీ పరీక్షిత్ గారికి అనుమానం వచ్చింది, ఏమి పాములకు నివాస స్థానం రమణకమనే ద్వీపమా? ఆ రమణక ద్వీపం ఇప్పుడు ఎక్కడుందో తెలుసుగా, సముద్రం మధ్యలో ఉంటుంది ఆ ద్వీపం, ఒక గొప్ప ద్వీపం. ఈ మధ్యన నేను ఎవరో కానీ పంపించి ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ పెట్టారు, అక్కడ అడుగు పెట్టలేరు అన్ని పాములేట తెగ కాసేస్తాయి, ఎక్కడో కానీ సముద్రం మధ్యలో చూపి చెప్పారు, మాట వరుసగా అక్కడికి వెళ్తే బతికిరారట, దూరం నుంచే చూడాలి, భయంకర సర్పాలతో ఉంటుంది అది, దానికి రమణక ద్వీపం అని పేరు. యూట్యూబ్లో ఒకసారి చూడండి, అన్ని పాములు ఉండే ఆ ద్వీపం ఏమిటని ఒకసారి కొట్టండి, నేను చూశాను కాబట్టి చెప్తాను. అందులో అలాంటి ద్వీపములు కొన్ని ఉన్నాయి, వాటి సముదాయాన్ని రమణక ద్వీపం అంటారు. విషసర్పములు అనమాట అంటాయి అవి, అంటే విషం వచ్చి కళ్ళలో పడితే కళ్ళు పోతాయి నిమిషాల్లో, చచ్చూరుకుంటాడు ఎవడైనా సరే. అంటే మీలాంటి మహానుభావుల్ని పక్కన పెట్టండి, మీరు విషం తాకి కూడా బతికి పట్టుకుంటున్నారు, మీరు ఎంత గొప్పవాళ్ళండి. ఎయిర్పోర్ట్లో పిజ్జా తిరిగి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు ఇందులో కొంతమంది మహానుభావులు, విషం తింటే బతకడంలో ఆశ్చర్యమే ఉన్నది, సాధన. అటువంటి రమణక ద్వీపాన్ని సర్పాల యొక్క నివాస స్థానమును విడిచిపెట్టి కాళీయుడు ఈ మడుగులోకి అడుగు పెట్టాడు అని కృష్ణుడి ద్వారా తెలిసింది. పైగా గరుత్మంతుడితో విరోధం అని కూడా తెలిసింది. అసలు ఈ కాళీయుడికి గరుడునితో విరోధం ఎందుకు వచ్చింది, ఈ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, ఈ కథా కమావేశం ఏమిటి అని అడగ అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. సినిమాల్లో అలా రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకుపోతారుగా, ఫ్లాష్ బ్యాక్లు ఉంటుంటాయి చూపిస్తారు, హఠాత్తుగా ఇదేంటో వెనక్కి వెళ్ళిపోయి మనకి తెలియదు ఏమిటో గిర్ర గిర్రమని తిప్పుతారు, దానికి ఫ్లాష్ బ్యాక్ అని పేరట. అంటే గత చరిత్ర, పూర్వం పాములన్నిటికీ నివాస స్థానం రమణక ద్వీపం. ఈ రమణక ద్వీపానికి అధిపతి వాసుకి అనే సర్పం, ఆదిశేషుని సోదరుడు. ఒకప్పుడు గరుత్మంతుని తల్లిని వినతని కద్రువ కుమారులు పాములు ఏడిపించారు. ఆ కథ మీకు తెలుసున్నది, కొత్తగా చెప్పక్కర్లా. దాంతో గరుత్మంతుడికి పాముల మీద ద్వేషం కలిగింది. మా అమ్మని ఏడిపించారు, నన్ను హింసించారు అని విష్ణువుని నాకు సర్పములను ఆహారంగా అని కోరాడు. తథాస్తు, నువ్వు కోరినట్టే ఈరోజు నుంచి నువ్వు సర్పభక్షకుడవుదువుగాక అన్నట్ట. అప్పటి నుంచి గరుత్మంతుడు పాముల మీద దాడి చేసి పాముల్ని సేమ్యాలు తిన్నట్టుగా, సేమ్యాలు ఉప్మా చేసినట్టున్నారుగా ఇవాడు కూడా మీకు, అలా పోపు లేని సేమ్యా ఉప్మా తిన్నట్టుగా తినేయడం మొదలెట్టాడు. ఈయన మనం అంటే కాస్త హాయిగా చక్క రుచిగా ఉడకబెట్టుకుని మళ్ళీ అందులోకి చట్నీ కూడా చేసుకు తింటాం. గరుత్మంతుడికి ఇలా ఉడకబెట్టడాలు, అందులో పోపులు పెట్టడాలు, చట్నీలు అక్కర్లా, ఆవకాయ అక్కర్లా, దెబ్బకాయ అక్కర్లేదు. కనిపించిన పాములు కనిపించినట్టే పచ్చిపాము తినేయడం మొదలెట్టాడు, నూడిల్ ఇస్తున్నట్టు తినేయడం మొదలెట్టాడు. దాంతో పాములన్నీ నశించిపోవడం మొదలెట్టాయి. అప్పుడు వాసుకి గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి, సోదరా, ఇలా మొత్తం పాములన్నిటినీ తినేస్తే ఇక కొంతకాలానికి సర్పజాతి ఉండదు, ఒక జాతి మొత్తాన్ని ద్వేషంతో నాశనం చెయ్యకూడదు. నీకు ఎలాగో పాములు అపకారం చేసేవి కనుక వాటి మీద పగ ఉన్నది, పగ వల్ల జాతిని నాశనం చెయ్యకు. నేను నీకు ఒక మాట ఇస్తున్నాను, ప్రతి మాసము అమావాస్య నాడు ఒక పాముని లాటరీ సిస్టమ్ ప్రకారంగా నీ దగ్గరికి కొంత ఆహారంతో పంపుతాను. మీరు బస్సు ఎక్కాలంటే ఏం చేశారు, చీట్లు తీశారు. లాటరీలో ఒకటి వెనక వస్తే ఒకటో సీట్లు, రెండును వస్తే రెండు. కొంతమంది మొదటి నుంచి బెంగే, నాకు బ్యాక్ వస్తుందేమో, నాకు బ్యాక్ వస్తుందో, వాడి సంకల్పం వాడికి బ్యాక్కే వస్తుంది. బ్యాక్ వస్తే వాడికి క్రాక్ ఇక అక్కడ నుంచి. అందువల్ల మన మనసులో ఏదనుకుంటే అది వస్తుంది లేండి. దీనికి లాటరీ సిస్టమ్ అని పేరన్నమాట. ఆ సిస్టమ్ ప్రకారంగాను ఈ పూట నా వంతు అని రాయబడిన చీటీ ఒకటి, వంతు లేదు అనబడిన చీటీలు మిగతావి. ఇవన్నీ కలిపి డబ్బాలో వేసేం చేస్తారనమాట. ఆ డబ్బాలో ఉన్న చీటీలు కింద పోస్తారు, ఒక్కొక్కడిని వచ్చి చీటీ తీయమంటారు. ఆ చీటీ తీసినప్పుడు అందులో నా వంతు లేదు అనుకున్నప్పుడు విడిపోవచ్చు. కర్మగాలు ఒకటే చీటీ ఉంటుంది అందులో, ఆ ఒక చీటీ ఏమిటి, ఈరోజు నా వంతు అని ఉంటుంది అనమాట. ఆ చీటీ ఎవడు తీస్తే వాడికి వంతు కాదు, వాడు అంతు అయిపోయినట్టే ఆ రోజుతో. ఏ వాడు ఎన్ని గంతులు వేసినా లాభం లేదు. ఇలా నెలకొక వంతు చొప్పున చీటీ వేసి నీ దగ్గరికి పంపుతాం, వాడు ఆహార చీటీ చింపి వాడిని తినేయి. వాడితో పాటు కొంత ఆహారం కూడా పంపుతాం. ఏమిటి ఆహారం, చలిమిడి, చిమ్మిలి. చిమ్మిలి అంటే తెలుసుగా మీకు, నువ్వు పప్పు బెల్లం రోట్లో వేసి రుద్దుతారే ముద్ద, ఆ చిమ్మిలి ముద్ద, పాలు, ఇవి పంపుతాం. ఇవి తిని జాతి మొత్తం నాశనం చేయకు. అప్పుడు నెలకొక్క పాము అవడంలో ఏమవుతుంది, మొత్తం పాములు చావకుండా మా జాతి అభివృద్ధి అవుతుంది. మా పాములు సామాన్యం కాదు, ఈ కోతుల్లాగే ఇక్కడలాగే జనాభాని తొందరగా పెంచగలం మేము, కాబట్టి మా జాతి అభివృద్ధి అవుతుంది అనగానే గరుత్మంతుడు వాసుకి యొక్క మాట కాదనలేక అలాగే అన్నాడు. అప్పటి నుంచి చీటీ వచ్చిన వాడు గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి వట్ట. ఇప్పుడు నెలకొక్కరోజు అమావాస్య నాడు, అమావాస్య వస్తే ఒకడు వెళ్ళిపోయినట్టే. ఈ విషయం కాళీయుడికి తెలిసింది. వాడు పళ్ళు పటపట కొరికి, ఈ వాసుకి బుద్ధి లేదు, వీడేం మహారాజు, మనం పక్షుల్ని పట్టి పీకి తింటాం, గుడ్లు భక్షిస్తాం, మన చేతిలో చచ్చేటటువంటి పక్షికి ఆహారం పంపుతాడా మన పాముల్ని, అదే నేనైతేనా, ఆ పక్షిగాడి ఏకలు పీకి రెక్కలు లాగి ముక్కు విరగ్గొట్టి వాడిని డొక్క చీరి తినేస్తాను, వాడు కనబడాలి, వాడు చచ్చాడే, వాడి అంతం చూస్తాను అండం మొదలెట్టాడు.